சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 18வது அத்தியாயம், 66வது ஸ்லோகம். சர்வதர்மான் பரித்யஜ்ய மாமேகம் சரணம் வ்ரஜ அஹம் த்வா சர்வ பாபிப்யஹ மோக்ஷ இஷ்யாமி மா சுச.
పద్దెనిమిదవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీత యొక్క సారాంశాన్ని చెప్తున్నారు. 65వ శ్లోకంలో కర్మయోగ సారాంశం మొత్తాన్ని చెప్పి, 66వ శ్లోకంలో జ్ఞానయోగ సారాంశాన్ని చెప్తున్నారు. వేదాంతం మొత్తాన్ని ఒక్క శ్లోకంలో చెప్తున్నారు. కర్మకాండ అంతా ఒక శ్లోకం, జ్ఞానకాండ అంతా కూడా ఒక శ్లోకంలో. అది గురువు యొక్క శ్రేష్ఠత. ఉన్నతమైన గురువు ఒక విషయాన్ని గంటల తరబడి ఉపదేశించగలడు, అదే విషయాన్ని ఒక్క నిమిషంలో కూడా చెప్పగలరు. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ఆ గురువుకి చెప్పే విషయంలో చాలా ఏమంటారు దాన్ని అంటే పాఠవం అంటారు, పాఠవం కలిగి ఉండడం. ఆ సబ్జెక్ట్ మీద ఎంతో అవగాహన ఉంటే కానీ అలా చెప్పలేరు. పెద్దదిగాను విశాలంగాను విస్తారంగాను చెప్పచ్చు, సంకోచంగా అంటే వ్యాప్యం చేయకుండా సంకోచంగా సంక్షిప్తంగాను చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ 65వ శ్లోకంలో కర్మయోగాన్ని గురించి సారాంశం ఇచ్చారు. కర్మయోగ సాధనంగా చెప్పి, ఈ కర్మయోగ యొక్క స్వరూపాన్ని చెప్పి, తర్వాత ఆ కర్మయోగం వల్ల వచ్చే ఫలాన్ని కూడా చెప్పేశారు. ఈ 66వ శ్లోకంలో దీన్నే మన కర్మయోగాన్ని రిలిజియన్ అంటారు ఇంగ్లీష్లో. రిలిజియన్ అంటే ఏమిటి? మనం జీవించే పద్ధతి విధానమే రిలిజియన్. రిలిజియన్ ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తాం తెలుగులోకి? మతం అంటారు వాళ్ళు, హిందూ మతం, క్రైస్తవ మతం. ఈ మతం అంటే ఏమిటంటే, ఒక జీవన సరళి అంటాం, జీవించే విధానం ఒక పద్ధతిలో ఉంటూ ఆ యొక్క సంస్కృతి తగినట్లుగా జీవన విధానాన్ని మలుచుకోవడమే మతం అంటారు. ఇప్పుడు మన మతం ఏమిటి అంటే హిందూ మతం. హిందూ మతంలో ఎలా జీవించాలి అనేటువంటిది చెప్పేదే ఇది కర్మయోగం. మనం కర్మయోగం అనే విషయాన్ని కూలంకషంగా చెప్తారు. భగవంతుణ్ణే స్మరించు, భగవంతుడే జీవిత గమ్యంగా పెట్టుకో, భగవంతుణ్ణే ఆరాధించు, భగవంతుణ్ణి పొందడమే నీ గమ్యంగా నువ్వు సాధించాలి జీవితంలో. ఇది కర్మయోగ సాధనం. తర్వాత దీన్ని ఫిలాసఫీ అంటారు. 66వ శ్లోకంలో చెప్పేది ఫిలాసఫీ అంటారు, వేదాంతం అంటాం మనం. ఈ కర్మయోగం అంతా చేసిన తర్వాత దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే జ్ఞానాన్ని పొందడం అన్నారు. అదే జ్ఞానయోగం, వేదాంతం, ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ లేకుండా రిలిజియన్ మాత్రమే ఉంటే ఉపయోగం లేదు, రిలిజియన్ లేకుండా ఫిలాసఫీ రాదు అంటారు. మనకు అర్థమయ్యే పదాలు అవి. ఇప్పుడు వితౌట్ ఫిలాసఫీ రిలిజియన్ ఈజ్ ఇన్కంప్లీట్ అంటారు. ఫిలాసఫీ అంటే ఇక్కడ వేదాంతం. మన ఫిలాసఫీ అనే పదం కూడా సరి అయినది కాదు, కానీ ఇంక వేరే పదం లేదు ఉపయోగించడానికి. వేదాంతం, జ్ఞానం, జ్ఞానకాండం. జ్ఞానకాండానికి ఒక వ్యక్తి రాలేడు కర్మకాండం లేకుండా అని. అదేవిధంగా కర్మకాండం జ్ఞానకాండం లేకుండా పూర్తి కాదు అన్నారు. కర్మకాండం అనేటువంటిది అంటే మన చేసేటటువంటి పూజలు, వ్రతాలు, పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పరిపూర్ణం కాలేవు జ్ఞానానికి రాకుండా. కాబట్టి రెండు రెండు రెక్కలు లాంటివి. ఒక పక్షికి ఎలాగైతే రెండు రెక్కలు ఉంటేనే అది ఎగురుతుందో, అదేవిధంగా ఒక వ్యక్తికి కూడా ఇదంతా మెటీరియలిజం అంటారు, దీన్ని స్పిరిచువలిజం అంటారు. కర్మకాండనేమో మన యొక్క నిత్య నైమిత్తిక కర్మ, కామ్య కర్మలు చేసి స్వర్గం పొందాలని, మంచి మనకు ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చుకోవడాని కోసం ఈ కర్మలు చేస్తూ ఉండడం అనేది మెటీరియలిస్టిక్ పర్పస్ కోసం. మెటీరియలిస్టిక్ అంటే ప్రాపంచికమైన విషయాలు కొన్ని కావాలి కదా. తర్వాత దీన్ని స్పిరిచువలిజం అంటారు, వేదాంతాన్ని, జ్ఞానకాండని. ఈ రెండు ఉండాలి మనిషికి అన్నారు. అందుకే భారతదేశంలో ఈ రెండు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు భారతదేశంలో ఏమిటి, వేదంలోనే చెప్పబడింది ధర్మ అర్థాలు కామ అవినటువంటి ఒక వింగ్ అంటాం, ఒక రెక్క లాంటిది. మోక్షం అనేటువంటిది మరొక రెక్క లాంటిది. ఈ రెండు రెక్కలు ఉండాలి. శాస్త్రంలోనే చెప్పబడింది ధనం సంపాదించమని చెప్పింది, న్యాయబద్ధంగా మితంగా నీ యొక్క అవసరాలను తీర్చుకోమని, ధర్మబద్ధంగా ఉండమని చెప్పింది, తర్వాత మోక్షం కోసం ప్రయత్నం చేయమని చెప్పింది శాస్త్రం. ఈ రెండు గనక ఇందులో ఏది ఒకటి బ్యాలెన్స్ తప్పినా కూడా జీవితం బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఈ రెండిట్లో ఏది బ్యాలెన్స్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి మనిషి. ఈ బ్యాలెన్స్ లేకపోవడం వల్లనే ఒడిదుడుకులు జీవితంలో ఉన్నారు. పూర్వకాలంలో ఈ ఒడిదుడుకులు ఉండేవి కాదు. ఒడిదుడుకులు అంటే తెలుసు కదా, ఇంత జీవితంలో అశాంతి ఎప్పుడు ఎరగరు వాళ్ళు. మన పెద్దలందరూ కూడా వాళ్ళకి ఇంత అశాంతి లేదు జీవితంలో. ఇప్పుడున్నటువంటి అశాంతి అప్పుడు లేదు మనుషుల్లో. కారణం ఏమిటంటే ఈ రెండింటినీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. సమంగా చూసుకుంటూ వాళ్ళ జీవితాన్ని జీవించారు వాళ్ళు. ఇప్పుడు మనకేమిటంటే భౌతిక ప్రపంచంలోనే అధికంగా ఎక్కువగా ఉండడం వల్ల, ఆధ్యాత్మిక తగ్గడం వల్ల ఈ యొక్క కోపాలు, తాపాలు, సప్రెషన్లు, అప్రెషన్లు, డిప్రెషన్లు, ఫ్రస్ట్రేషన్లు అన్నీ వస్తున్నాయి మనుషులకి. దాని మూలంగా అనేక రోగాలు కూడా వస్తున్నాయి. కనుక ఇది దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి మన సమాజం, శాస్త్రం చెప్పింది. ఇప్పుడిప్పుడే ఆధునికంగా ఉంటాయి ఈ యొక్క ఇతర దేశాలు కూడా గమనిస్తున్నాయి స్పిరిచువాలిటీ అనేటువంటిది ఎంత ముఖ్యం మనిషికి అని ఇప్పుడు వాళ్ళు గ్రహిస్తున్నారు. ఇది మనం ఎప్పుడో చెప్పారు, మన పెద్దలు నిర్లక్ష్యం చేశాం. ఇప్పుడు వాళ్ళు గ్రహిస్తున్నారు, అక్కడ గ్రహించి చాలా ముఖ్యం. భారతదేశంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నది ఇది. వాళ్ళు ఎంత చక్కగా తెలుసుకున్నారంటే మనం తెలుసుకోగలం, మర్చిపోయినాం మనం కదా. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు తెలుసుకుంటున్నది, అది చాలా అవసరం అని. మనిషి జీవనానికి, ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి, ఆధ్యాత్మిక జీవనం, ధార్మికమైనటువంటి భౌతిక జీవనం కూడా రెండు కూడా సమపాళ్లల్లో ఉండాలి అనే విషయాన్ని ఇంత చెప్పాలి. ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు ఆయన చెప్పి ముగించేశారు కృష్ణ పరమాత్మ. అలా చెప్తే మనకేం అర్థమవుతుంది, అందుకని ఇంత విస్తారంగా చెప్తే కానీ మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి మన భాషకి మనకు అర్థమయ్యేటట్లుగా తెలుసుకోవాలంటే ఇదంతా వివరణ. సరే, ఏం చెప్తున్నారు ఇంతకీ ఈ శ్లోకంలో, 66వ శ్లోకంలో అంటే, ఈ 66వ శ్లోకం అనేకమైనటువంటి అంటే తప్పుడు వ్యాఖ్యానాలకు దారితీస్తుంది. ఈ శ్లోకం తీసే అవకాశం ఉంది. అంటే వారి వారి మనసుకు తగినట్లుగా వ్యాఖ్యానం చేసుకునే ఆస్కారం ఉంటుంది ఈ శ్లోకంలో. అటువంటి శ్లోకం ఇది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చేసుకోకపోతే జీవితం బ్యాలెన్స్ తప్పిపోతుంది. అటువంటి శ్లోకం ఇది. అందుకని శంకరాచార్యుల వారు రెండు మూడు విషయాలు అలా చెప్పేసి వెళ్ళిపోతారు ఆయన. ఇంకా దీన్ని ఒక్కొక్క మాటని బట్టి మనం గ్రహించాలి మన బుద్ధి కుశలతతో. అందుకని ఈ శ్లోకాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్లోకం చూడండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నారు. హే అర్జున, అన్ని ధర్మములను పరిత్యజించవలసినది. చాలా సంతోషం జనానికి, మేము అప్పుడే వదిలిపెట్టేసామండి. ఎప్పుడో వర్ణధర్మం వదిలిపెట్టాము, ఆశ్రమ ధర్మం వదిలిపెట్టాము, పూజలు పునస్కారాలు ఎప్పుడో వదిలిపెట్టాము, ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నాం. కాబట్టి కృష్ణుడు చెప్పేది ముందుగానే మేము చేసేసాము అనుకుంటారు జనం. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను, శ్రౌతకర్మ లౌకిక కర్మలను అన్నింటినీ వదిలిపెట్టేసేయి అర్జున అన్నాడు. వదిలిపెట్టడం అంటే హాయి మనకు, అది చెయ్యాలంటే కష్టం. అందుకని ఈ రోజుల్లో చాలామంది పండగలు కూడా చేయడం లేదు. ఎందుకండి? పండగలు చేయడం ఖర్చు, అది కూడా అక్కర్లేదు అంటున్నారు. అందుకని ఇక్కడ సర్వధర్మం అంటే ఏమిటి అర్థం, ఒక్కొక్క పదానికి నేను వివరించి చెప్తాను, వినండి. పరిత్యజ్య అంటే వదిలిపెట్టి అన్నారు. ఏం వదిలిపెట్టి? సర్వధర్మములను అంటే వైదిక కర్మల్ని లౌకిక కర్మల్ని వదిలిపెట్టి అన్నారు. ఏమండి, వైదిక కర్మలు లౌకిక కర్మలు వదిలిపెడితే మనిషికి చిత్తశుద్ధి ఎట్లా కలుగుతుంది కదా? ఒక వ్యక్తికి చిత్తశుద్ధి కలిగాలి, కలిగితేనే జ్ఞానయోగ్యత కలుగుతుంది. జ్ఞానయోగ్యత కలిగితేనే జ్ఞానప్రాప్తి, గురుప్రాప్తి జరుగుతుంది. అన్ని ధర్మాలు వదిలిపెట్టి కూర్చుంటే ఈ వ్యక్తికి చిత్త సంస్కారం, చిత్తశుద్ధి ఎట్లా వస్తుంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ అన్ని కర్మలు చిత్తశుద్ధి వచ్చిన తర్వాత వదిలిపెట్టు అని అర్థం. చిత్తశుద్ధి నీలో రాగద్వేషాలు తగ్గిన తర్వాత, కామక్రోధాలు తగ్గిన తర్వాత, రజోగుణం తమోగుణం యొక్క ప్రభావం తగ్గిన తరువాత అన్నారు. అంటే ఎక్కువ కాలం, కొన్ని దశాబ్దాలు, 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు అంటే తెలుసు కదా, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కర్మయోగంలో బాగా జీవించి, నిత్యకర్మ నైమిత్తిక కర్మ అన్నీ చేసి చిత్తశుద్ధి వచ్చిన తర్వాత పరిత్యజ్య అన్నారు, వదిలిపెట్టి అన్నారు. అంటే ఏమిటి? కృష్ణుని భాషలో అర్థం చేసుకోవాలంటే కర్మ యందు అభిమానమును వదిలిపెట్టి అన్నారు అర్థం. కర్మల్ని వదిలిపెట్టి కాదు, కర్మల్ని గృహస్థాశ్రమంలో ఉన్నామనుకోండి, ఆశ్రమ ధర్మాన్ని ఎలా వదిలిపెడతావు? జీవించినంతకాలం గృహస్థుడే కదా, గృహస్థుడై ఉన్నప్పుడు అన్ని కర్మలను ఎలా వదిలిపెడతావు? వదిలిపెట్టడానికి వీల్లేదు కదా. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? గృహస్థాశ్రమం ఉన్నప్పుడు కర్మలు చేస్తూనే ఉండు, కానీ కర్మ యందు అభిమానమును పరిత్యజ్య అన్నారు. నేను చేస్తున్నాను అనే అభిమానాన్ని వదిలిపెట్టు అర్జున అన్నారు. అది కర్మ అభిమాన త్యాగ. ఈ కర్మ అభిమానం ఎందుకు వస్తుంది? దేహ అభిమానం ఉంటే కర్మ అభిమానం వస్తుంది. నేను అనేటువంటి ఈ దేహం నేను అనే అభిమానం ఉంటే ఆ కర్మ, మనం చేసే కర్మ యందు అభిమానం వస్తుంది. నేను కర్మ కర్మ అంటున్నాను ఏదో అనుకోకూడదు. మీరు కర్మ అంటే 13వ రోజు చేస్తారు, ఆ కర్మ కాదు. మనం నిత్యం చేసేటటువంటి పూజ, ఈ వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా ఏవైనా సరే, సోషల్ సర్వీస్ కానీ ఏ కర్మలైనా సరే, ఇది నేను ఈ దేహం అనిపించినప్పుడు నేను చేసే కర్మ యందు నాకు అభిమానం కలుగుతుంది. అవి వదిలిపెట్టమంటున్నారు కృష్ణ పరమాత్మ. కర్మయోగ ద్వారా జ్ఞానయోగ్యతను పొందిన తర్వాత నువ్వు వదిలిపెట్టవలసినది అన్నారు. అభిమానమును వదిలిపెట్టవలసినది అని అర్థం. అంటే నివృత్తి మార్గంలో ప్రవేశించవలసినది. అంటే ప్రవృత్తి మార్గం ఇంతవరకు చేశావు, వాటిలో ప్రవర్తించావు, అది ప్రవృత్తి. ఇంతవరకు కుటుంబ బాధ్యతలు తీసుకుంటూ వాటిలో ఉంటూ అన్నీ చేస్తున్నావు, కానీ ఇప్పుడు వాటిని నామకే వాస్తీగా చేస్తూ ఉండు, కానీ అభిమానం పెట్టుకొని చేయవాకు అని అర్థం. అది అంటే సన్యాసాశ్రమం తీసుకో అని అర్థం. కాషాయ వస్త్రం వేసుకోవక్కర్లేదు, కానీ మనస్సుని సన్యాసాశ్రమం వైపు మళ్ళించు. పైకి చూడడానికి గృహస్థుడుగానే ఉంటాడు, మనసు ఎట్లా ఉంటుంది? సన్యాసికి ఉండే మనస్సు ఉంటుంది, దేని మీద కోరికలు లేకుండా ఉండడం. ఈ ప్రాపంచిక విషయాల మీద అత్యంత ఆశ లేకుండా ఉండడం, తన యొక్క కర్మలు చేసే దేనికోసం అంటే తన మనవళ్ళు మనవరాళ్ళు పిల్లల కోసం వాటిని ఆచరిస్తూ ఉంటాడే కానీ దాని వలన నాకు ఈ ఫలం రావాలి అనే కోరికతో కాదు, అలా చేస్తాడు. అది విషయం. శరణం వ్రజ అన్నారు. అంటే సన్యాసాశ్రమం అనేటువంటిది జ్ఞానయోగానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం. సన్యాసి మైండ్, సన్యాసిగా ఉండేటువంటి మనస్సు, అటువంటి మనస్సు జ్ఞానయోగానికి అనుకూలంగా ఉంటుంది అటువంటి వాతావరణం అన్నారు. అందుకని విద్వత్ సన్యాసం కానీ వివిధిషా సన్యాసం కానీ అంటారు. వివిధిషా సన్యాసం అంటే నేర్చుకోవడం కోసం, చదవడం కోసం నేను మానసికంగా ఆంతర సన్యాసాన్ని పొందుతాను, ఆంతర సన్యాసిగా ఉంటాను. ఆంతర సన్యాసి అంటే ఆయన అండి పైకి అట్టుంటాడు, లోపల ఆయనకు సమయం పట్టదండి అంటారు. అట్లా అనిపించుకోవడం పెద్ద క్వాలిఫికేషన్గా గుర్తుంచుకోండి. ఎవరన్నా ఇలా అంటే ఆయనకేం పట్టదండి, ఆయనంతా ఏదో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడని ఎవరన్నా అంటే మిమ్మల్ని అది మీకు గోల్డ్ మెడల్తో సమానం. అలా అనిపించుకోగలిగితే, అనిపించుకోగలగాలి కదా ముందు, అలా కనుక మీరు అనిపించుకోగలిగితే అది మీకు గోల్డ్ మెడల్, మీరు జ్ఞానయోగానికి దగ్గరగా ఉన్నారు అని అర్థం. అది శరణం వ్రజ అంటే నన్ను శరణు పొందవలసినది అన్నారు. ఇక్కడ శరణు అంటే ఏమిటి, మళ్ళీ ఇది కష్టం. ఒక్కొక్క మాటలో కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ శరణం అనేటువంటి పదం, ధర్మ అనేటువంటి పదం, ఈ రెండు కూడా పారిభాషిక పదాలు, టెక్నికల్ టర్మ్స్ అంటారు. అందుకని మన ఇష్టం వచ్చినట్లుగా, మన మనసుకు తోచినట్టుగా దాన్ని ట్రాన్స్లేట్ చేయకూడదు. శరణం అయ్యప్ప అంటుంటారు కదా, ఆ శరణం కాదు ఇక్కడ. అందుకని మన బుద్ధికి తోచినట్లుగా ట్రాన్స్లేట్ చేస్తే, అనువాదం చేస్తే మనకు విషయం తెలియదు. కనుక ధర్మ అంటే ఏం చెప్పాను, శ్రౌత కర్మ, స్మార్త కర్మ, లౌకిక కర్మలు, మనం చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మల యందు అభిమానాన్ని వదిలిపెట్టు, అది సర్వధర్మాన్. మరి శరణం అంటే ఏమిటి ఇక్కడ అంటే, నేను ఆత్మని కాను, నేను శరీరాన్ని కాను, ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావన. శరణం వ్రజ అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం వైపుకి నీ మనస్సును మళ్ళించు అన్నారు. అకర్తృస్వరూప జ్ఞానం, నేను అకర్త ఆత్మ అనేటువంటి విషయం వైపుకు నీ మనస్సును మళ్ళించవలసినది అన్నారు. స్వామిని, ఇవన్నీ ఎక్కడున్నాయి, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ మీనింగ్స్ అన్నీ అంటే, పూర్వాపరాలన్నీ తెలుసుకోవాలి. పూర్వం ఏం చెప్పబడింది, తర్వాత ఏం చెప్పబడబోతున్నది, వేదాంతం యొక్క విషయం ఏమిటి, దీని యొక్క పూర్వపర అవగాహన ఉంటే విషయం అర్థమవుతుంది. మన వాడు ముందు వెనక ఉండాలి, చూపు ఉండాలి నాయన, ముందు చూపు వెనక చూపు ఉండాలి నాయన అంటుంటారు. సరే, ముందు చూపు వెనక చూపు, ఈ రెండు లేని వాడి జీవితం ఎట్లా ఉంటుంది, ముందు చూపు లేదు వెనక చూపు లేదు వాడికి. అదేవిధంగా శాస్త్రంలో కూడా ముందు చూపు వెనక చూపు ఉండాలి, పూర్వ అపర యొక్క విషయాన్ని తెలిసి ఉంటే సరిగ్గా అర్థమవుతుంది అని అన్నారు. చాలామందికి ఈ విషయం తెలియకనే ముందు చూపు వెనక చూపు లేక, అంటే పూర్వపరాలు తెలియక వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా దీన్ని అన్వయం చేసి భగవద్గీత యొక్క అర్థాన్ని మార్చేస్తారు వాళ్ళు. అందుకని చాలా కష్టం భగవద్గీత అర్థం చేసుకోవడం. భగవద్గీతే కదండి మాకు అర్థమైపోతుంది అంటారు, అదే కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. శరణం అంటే జ్ఞానం అని అర్థం. శరణం అనే పదం ఎలా వచ్చిందంటే, శృణాతి దుఃఖం నాశయతి ఇది శరణం అన్నారు. శరణం అని అంటుంటాం మనం, అసలు దాని అర్థం ఎలా వచ్చింది ఆ పదం అంటే, శృణాతి నాశయతి దుఃఖం ఇది శరణం. దేన్ని దగ్గరికి వెళితే, దేన్ని సమీపిస్తే నా దుఃఖం నాశనం అవుతుందో అది శరణం. దేన్ని సమీపిస్తే, దేని దగ్గరికి వెళితే నా యొక్క దుఃఖం నాశనం అవుతుందో అది శరణం అన్నారు. జ్ఞానాన్ని పొందితే నా దుఃఖం నాశనం అవుతుంది, నాలో ఉన్న దుఃఖం శోకం అన్నీ పోతాయి. కనుక శరణం వ్రజ అంటే నువ్వు శరణాన్ని పొందాలి అంటే ఏమిటి, జ్ఞానం పొందాలి అని అర్థం. దుఃఖం పోవడానికి జ్ఞానం తప్ప మరొక మార్గమే లేదు ప్రపంచంలో. ఆత్మజ్ఞానమే దుఃఖాన్ని పోగొడుతుంది, కానీ మరేది దుఃఖాన్ని పోగొట్టదు. కనుక ఇక్కడ శరణం వ్రజ అంటే ఆత్మజ్ఞానం అన్నారు. నువ్వు ఈ కర్మలయందు లౌకిక స్మార్థ వైదిక కర్మలయందు అభిమానాన్ని వదిలిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య శరణం వ్రజ. ఏమిటి శరణం అంటే మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు పొందాలి అన్నాడు. దీన్నే కృష్ణ కాన్షియస్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఈ శ్లోకాన్ని చాలా అందంగా వాళ్ళు పుస్తకంలో రాసేస్తారు. చాలామంది దగ్గర చూశాను ఆ పుస్తకాలు. కృష్ణ కాన్షియస్ వాళ్ళు కాన్షియస్ వాళ్ళు దీనికి వ్యాఖ్యానం రాస్తారు. కృష్ణుణ్ణి మాత్రమే పూజించవలసినది అని అర్థం. కృష్ణ పరమాత్మే చెప్పాడండి అంటారు వాళ్ళు. మాం ఏకం అన్నారు, నన్ను మాత్రమే శరణు పొందవలసినది. అందుకనే వాళ్ళు మొదట్లో ఏం చెప్తారు, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ చెప్పకూడదు, హరే కృష్ణదా చెప్పాలి. ఎందుకంటే నన్ను మాత్రమే, మాం ఏకం, ఏకం ఒకటి ముఖ్యం, ఏకం. నన్ను గనక కాకుండా వేరే ఎవళ్ళైనా పూజించావంటే నీకు దుఃఖం పోదు అని ఇలా ట్రాన్స్లేట్ చేస్తే, అది విని ఉన్నవాళ్ళు ఉన్నారు, అది చదివేవాళ్ళు ఉన్నారు, దాంట్లో ఆనందం అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆనందం వాళ్ళకే తెలియాలి. కనుక మాం ఏకం శరణం, మాం ఏకం అంటే పరమాత్మానం. వాసుదేవ కృష్ణుడు కాదు, ద్వారకా కృష్ణుడు కాదు, అనేక రూపాల్లో ఉన్నటువంటి కృష్ణుడు కాదు, పరమాత్మస్వరూపం అన్నారు. పరబ్రహ్మస్వరూపాన్ని, దాన్ని శరణు పొందాలంటే దాన్ని తెలుసుకోవలసినది అని అర్థం. పరమాత్మానం నిర్గుణం బ్రహ్మన్ అద్వైతం బ్రహ్మ అన్నారు. రెండవ బ్రహ్మ లేదు, ఒకటే బ్రహ్మ ఉన్నది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే పాడతాం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని పాడుతూ ఉంటారు. ఎక్కడికి పోయినా ఆంధ్రాలో పోతే ఈ పాట వినపడుతుంటుంది ఎక్కడికి పోయినా. ఇప్పుడు అన్నమాచార్య ప్రచారం ఎక్కువైపోయింది, ఎక్కడికి పోయినా బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అన్నాడు. ఆ బ్రహ్మం ఒక్కటే అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. మాం ఏకం, చూడండి ఒక్కొక్క మాట ఎట్లా మనల్ని మిస్లీడ్ చేయడానికి ఆస్కారం ఉందో చూసారా. శరణం అంటే మనకు తెలిసిన అర్థం వేరు, ధర్మాన్ని పరిత్యజించడం అంటే అది మనకు తెలిసిన అర్థం వేరు, మాం ఏకం నన్ను మాత్రమే అంటే మనకు తెలిసిన అర్థం వేరు. ఒక్కటి అందులో మనకు తెలిసింది కాదు, ఇక్కడ మనం అన్వయించుకోవలసినది. దీనికి శంకరాచార్య వారు చక్కగా భాష్యం రాస్తారు. నిర్గుణం బ్రహ్మం అని అర్థం. దేశ కాల అతీత పరమేశ్వరం అని అర్థం. దేశకాల వస్తు పరిచ్ఛిన్న రహితం అంటే దేశంకి పరిచ్ఛిన్నం అంటే ఆయనకి పరిచ్ఛిన్నం అంటే ఏమిటి, నాశం లేదు. దేశం వలన కానీ, కాలం వలన కానీ, మరొక వస్తువు వలన కానీ నాశనం లేనటువంటి వాడు అన్నాడు. అదే కృష్ణ పరమాత్ముడే అయితే ఆయన ద్వాపర యుగంలో మాత్రమే ఉన్నాడు, మరి కలియుగంలో లేడు కదా. అందుకనే మేము వర్షిప్ చేయమండి ఆయన అంటారు చాలామంది. మరి కలియుగంలో ఎవరిని పూజిస్తారంటే కల్కి భగవాన్ అండి. ద్వారకా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ, కలియుగంలో కల్కి భగవాన్ అన్నారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అప్పుడు అర్థం ఏమిటి అంటే భగవద్గీత ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ కలియుగ. అప్పుడు కల్కి భగవాన్ వచ్చి మరొక భగవద్గీత రాస్తాడు ఆయన, కల్కి భగవద్గీత అంటారు. ఇవన్నీ గొడవలు వస్తాయి. కనుక ఏ యుగంలోనైనా, కృతయుగంలో కావచ్చు, ద్వాపర యుగంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు, కలియుగంలో కావచ్చు, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఒక్కడే అద్వైతం బ్రహ్మ. ఆయనే అనేక రూపాలుగా కనిపిస్తూ ఉంటాడు అంతేకాని ఆయనే ఆ బ్రహ్మస్వరూపమే అనేక రూపాలలో మనకు సాక్షాత్కరిస్తూ ఉంటాడు. అది తెలుసుకోవాలి. కానీ ఆ తాత్కాలికంగా వచ్చే అవతారాలని అదే పరమార్థం అని చెప్పి అనుకోకూడదు. అనుకుంటే ఎవరికి నష్టం అంటే అనుకున్న వాడికి నష్టం. మనమే ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేక ఈ యొక్క నామరూపాల్లో మనం మిథ్యా భావంలో మిగిలిపోతాం మనం అన్నారు. మనకు దుఃఖం పోదు, అజ్ఞానం పోదు, మనమే నష్టపోతాం. అది ఇక్కడ మామేకం అంటే పరమాత్మ స్వరూపం. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత అన్నారు. అద్వైతం బ్రహ్మ రాంగని ఈ మాటలన్నీ వస్తాయి. నిర్గుణం బ్రహ్మ, సజాతీయ విజాతీయ స్వగత భేదం అంటే ఆయనకి ఆయనలో భేదం ఉండదు, ఆయన లాంటి వాడు మరొకడు లేడు, అట్లాంటి ఎటువంటి భేదాలు లేనటువంటి వాడు అని అర్థం. అటువంటి నిర్గుణం బ్రహ్మ అన్నారు. అలా గనక ఆత్మజ్ఞానాన్ని గనక నేను పొందాలి అని ఈ సర్వధర్మాలన్నిటి ఎందు నేను అభిమానం వదిలిపెట్టి వస్తే ఏమిటి ప్రయోజనం అంటావా అర్జున? నన్నే నమ్ముకున్నావు అంటే ఏమిటి ప్రయోజనం అంటావా? అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఆత్మజ్ఞానం పొంది పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం రావాలి అంటే శరీర అభిమానం, దేహ అభిమానం, అది కర్మ ఎందు అభిమానం, కర్మ ఫలమునందు అభిమానం. కర్మ ఎందు అభిమానం ఏముండదు. కర్మలు దేనికి చేస్తాం? ఫలం వస్తుందని చేస్తాం. ఆ ఫలం మీద అభిమానంతో కర్మలు చేస్తాం. ఆ ఫలం దేనికోసం అంటే నా కోసం, నా మీద నాకు అభిమానం ఉండడం వల్ల కర్మఫలం మీద అభిమానం, కర్మఫలం మీద అభిమానం ఉండడం వల్ల కర్మ మీద అభిమానం. మనకు డబ్బులు అంటే ఎందుకు ఇష్టం? ధనం అంటే ఎందుకు ఇష్టం? ఆ ధనం వల్ల వచ్చే ఫలం మీద ఇంట్రెస్ట్, కానీ ధనం వల్ల ఇంట్రెస్ట్ లేదు మనకు. అదేవిధంగా ఇలా గనక ఈ ఆత్మజ్ఞానాన్ని గనక పొందితే, జ్ఞానయోగానికి వస్తే ఏమిటి ప్రయోజనం అంటావా? విను, సర్వపాపీభ్యః అహం మోక్షయిష్యామి త్వాం. అహం త్వాం మోక్షయిష్యామి, నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. నువ్వు గనక ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి గనక వస్తే, ఈ జ్ఞానకాండకి గనక వస్తే నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నారు. మోక్షయిష్యామి అంటే నీకు తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాను. మోక్షం అంటే ఏమిటి అర్థం? మళ్ళీ బయటపడటం. ముచ్చు ధాతు అని చెప్పాను కదా, మోక్ష ముచ్చు అంటే బయటపడటం. దేని నుంచి బయటపడాలని కోరుకుంటామండి? దుఃఖాన్నించి బయటపడాలని కోరుకుంటాం, ఎవరైనా అంతే కదా. శోకాన్నించి బయటపడాలని కోరుకుంటాం. శోకం అంటే తెలుసు కదా, దుఃఖం. శోకం నుంచి బయటపడాలని కోరుకోవడమే మోక్ష ఇచ్ఛ, ముముక్షుత్వం. కనుక నిన్ను శోకం నుంచి బయటపడేస్తాను అన్నాడు. అది మోక్షం అంటే. దీనికి అర్థం తెలుసుకోవడానికి 17 చదవాలి ముందు భగవద్గీత. మోక్షం అంటే ఏమిటో ఏం తెలియదు జనానికి. మోక్ష ఇష్యామి అంటే ఏమిటి? నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. మోక్షం అంటే ఏమిటి? స్వతంత్రాన్ని ప్రసాదిస్తాను. దేని నుంచి అంటే దుఃఖాన్నించి అన్నారు. నీకు దుఃఖాన్నించి మోక్షం కలిగిస్తున్నాను గనక మా శుచః, నువ్వు శోకించవలసిన పని లేదు ఇంకా అన్నాడు. ఇంకా నీ శోకం పోయినట్లే అర్జున, ఎందుకంటే నేను మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను కదా. దీన్నే చరమ శ్లోకం అంటారు. దీంతో అర్జున కృష్ణుడి యొక్క గీతా బోధన అయిపోయింది. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు పూర్ణమదహ చెప్పుకొని, కానీ అర్జునుడు చెప్పాలి కదా ఏం ఫలాన్ని పొందానని. చెప్పొద్దు, విన్నదంతా ఏమైంది, అసలు ఏమైనా అర్థమైందా లేదా అని. కొంత అందుకని 4-5 శ్లోకాలు ఉంటాయి తర్వాత కూడా. అసలు దీంతో కృష్ణుడు చెప్పవలసిన విషయం అయిపోయింది, ఆయన చెప్పవలసిన విషయం అయిపోయింది. చరమ శ్లోకం అంటారు దీన్ని. మొదటి శ్లోకం ఎక్కడ మొదలైంది? కృష్ణుడి మీద శ్లోకం అంటే 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనగతాంశూంశ నానుశోచంతి పండితాః. అక్కడ మొదలైంది మొదటి శ్లోకం. ఇది కృష్ణ పరమాత్మ యొక్క బోధన. 2వ అధ్యాయం 11వ శ్లోకం. తర్వాత 18వ అధ్యాయం 66వ శ్లోకంతో ముగిసింది గీతా బోధన అన్నారు. మా శుచః అన్నారు. ఇదండి శ్లోకం అర్థం. ఏమండి ఈ అర్థమే ఎందుకు చెప్పాలి? అసలు విషయంకి వస్తాం ఇప్పుడు. మా శుచః అంటే నువ్వు దిగులు పడవాకు, నువ్వు బాధపడవాకు, నువ్వు శోకించవాకు. మా శుచః అంటే నువ్వు శోకించవద్దు, నీకు నేను మోక్షాన్ని ఇస్తాను. దేని నుంచి? సర్వ పాపేభ్యః, అన్ని పాపముల నుంచి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఏమేం పాపాలు ఉంటాయి? సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంధ కర్మ, పుణ్య పాపాల నుంచి అన్ని పాపం అంటే ఇక్కడ పుణ్యం కూడా చేర్చుకోవాలి మనం. అదేమిటండి పాపం అని చెప్తే పుణ్యం అని ఎందుకు చేర్చుకోవడం అనే ప్రశ్న వస్తే ఏం చెప్పాలి? చెప్పాను కదా, పాపం అనేటువంటిది ఇనప చైన్ లాంటిది, పుణ్యం అనేటటువంటిది బంగారపు గొలుసు లాంటిది. నేను పెడతాను, పాపం అనేటువంటిది ఇంగ్లీష్లో చెప్పాలంటే పాపం వచ్చి ఫ్రౌనింగ్ విలన్ అంటారు. విలన్ చూసారా? విలన్ ఎప్పుడూ భయంకరంగా ఉంటాడు. పాపం అనేటువంటిది భయంకరమైనటువంటి విలన్కి ఏమంటాం, ప్రతి నాయకుడు అంటాం తెలుగులో. ప్రతి నాయకుడికి విలన్ అని పేరు. ఈ పుణ్యం అనేటువంటిది స్మైలింగ్ విలన్ అంటారు, నవ్వుతూ ఉంటాడు విలన్, వాడు మరీ డేంజరస్. ఈ పుణ్యం అనేటువంటిది అట్లాంటిదిట, స్వామీజీ చెప్తుంటారు. స్మైలింగ్ విలన్ పుణ్యం, ఫ్రౌనింగ్ విలన్ పాపం, ఇద్దరు విలనే. విలన్ విలనే కదా. కనుక పుణ్యం అనేటువంటిది కూడా మనిషిని బంధిస్తుంది అని అర్థం. చైన్ చైనే కట్టేస్తుంది. అరేబియా దేశంలో రాజు కనుక ఏదైనా తప్పు చేస్తే, ఎవరు ఏ తప్పు చేసినా ఖడ్గంతో తలకాయ నరికేస్తారు అక్కడ. ఇక్కడ మనలాగా కాదు, తప్పులు చేసిన వాళ్ళు చలామణి అవుతుంటారు. ఆ దేశంలో తప్పు చేస్తే రాజు అయినా సరే తల తీసేస్తారు. మామూలు వాళ్ళు తప్పు చేస్తేనేమో ఇనుముతో చేసినటువంటి ఖడ్గంతో తలదీస్తే, రాజు తప్పు చేస్తే బంగారంతో చేసిన ఖడ్గంతో తలదీస్తారు. బంగారంతో తలదీసినా, బంగార ఖడ్గంతో తలదీసినా, ఇనుప ఖడ్గంతో తలదీసినా, రెండిట్లో సహజం సామాన్యం ఏమిటంటే తలబోతుంది అంతే. అదేవిధంగా పుణ్యం అనేటువంటిది కూడా నాకు అక్కర్లేదు అని చెప్పాలి భగవంతుడికి. పుణ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్తే ఏం చేస్తాడు పరమాత్ముడు? చిత్తశుద్ధిని ఇస్తాడు. మన వద్దన్న ఫలం వస్తుంది. దానివల్ల నాకు మళ్ళీ జన్మ వద్దు అని చెప్పి అన్నామంటే వైరాగ్యాన్ని, చిత్తశుద్ధిని ఇస్తాడు. మోక్షానికి ఒక మార్గాన్ని మనకు చూపిస్తాడు. అందుకని సర్వపాపేభ్య అంటే పుణ్య పాపాలు కలిపి అన్నారు. అన్ని పాపాలు, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, అన్నిటి నుంచి మనకు మోక్షాన్ని ఇస్తాడు. జ్ఞానఫలం శోక నివృత్తి అని అర్థం. సరే, ఈ అర్థం ఎందుకు చెప్పాలండి స్వామిని? ఏదో మాకు తోచినట్టుగా మేము అర్థం చేసుకోవచ్చు కదా. మిగతా వాళ్ళందరూ చాలా వ్యాఖ్యానాలు చేసేవారు కదా, ఆ వ్యాఖ్యానాలన్నీ ఎలా తప్పు అవుతాయి అంటే కొన్ని 5 కారణాలు చెప్తాం. ఇది చాలా ముఖ్యం. 5 కారణాల్లో మొదటిది ఏంటంటే, జైమిని రాశాడు మొదట, అథాతో ధర్మ జిజ్ఞాస అన్నారు. వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు జైమిని, ఆయన ఏం రాశారంటే మీమాంస సూత్రాలు రాశారు. ఈ కర్మకాండ చేయడానికి ఎలా చేయాలి, ఏమిటి ఈ పూజలు పునస్కారాలు, ఇవన్నీ యాగాలు హోమాలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫలం ఏమిటి అని చెప్పి ఆయన చాలా సూత్రాలు రాశాడు. ఆయన ఏం చెప్తాడు మొదటి సూత్రం అంటే, అథాతో ధర్మ జిజ్ఞాస, అందరూ ధర్మాన్ని వారి వారి కర్తవ్యాన్ని పాటించవలసినది అని చెప్పి చెప్తారు. తర్వాత వ్యాస భగవాన్ వారు వచ్చి చెప్తారు, అదంతా అయిన తర్వాత నాయన నువ్వు మళ్ళీ దీనికి రావాలి, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ బ్రహ్మాన్ని కోసం అన్వేషణ చెయ్యాలి. అన్వేషణ అంటే గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చెయ్యాలి అన్నారు. శ్రవణం చెయ్యాలి, బ్రహ్మ జిజ్ఞాస కనుక అలా చెప్పబడింది. కాబట్టి మొదటి కారణం సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అథాతో ధర్మ జిజ్ఞాసాన్ని పూర్తి చేసి మామేకం శరణం వ్రజ అంటే బ్రహ్మ జిజ్ఞాసకి రావలసినది అని అర్థం అన్నారు. కనుక మీమాంస, జైమిని సూత్రాలు, వ్యాస భగవానుడి సూత్రాలన్నీ కూడా భగవద్గీత కంటే ముందున్నవి. కనుక ఈ శ్లోకం దేని మీద ఆధారపడి ఉండాలి? కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? నేనే మొదట చెప్పింది ఈ విద్యని అన్నారు. ఆ సూర్య భగవానుడికి నేనే చెప్పాను చెప్పి 4 శ్లోకంలో 4 అధ్యాయం చెప్పారు కదా, నేనే ఈ అదే మయా ఏవ ఇదానీ అన్నాడు. అప్పుడు చెప్పిన విద్యనే కృతయుగంలో త్రేతాయుగంలో చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను అర్జున, అదే కంటెంట్ కానీ అవతారం మార్పు అని అర్థం. అందుకని కృష్ణ పరమాత్మ కూడా కొత్తగా నూతనంగా ఏం చెప్పలేదు. అప్పుడు చెప్పిందే సూర్య భగవానుడికి నేను మొదట్లో చెప్పిన విద్యే ఇప్పుడు నీకు చెప్తున్నాను అన్నారు. అంటే ఒకటే విషయం కదా, ధర్మ బ్రహ్మ, ధర్మ బ్రహ్మ. కనుక ఈ శ్లోకంలో చెప్పిన విషయం ఏమిటంటే, ధర్మ జిజ్ఞాస అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కలగాలి, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అర్థం. ఇది మొదటి కారణం మనం ఈ అర్థాన్ని తీసుకోవడానికి. జ్ఞానయోగ తప్ప అన్ని సాధనాలు వదిలివేయవలసినది అని అర్థం. వాటికి సమయాన్ని వెచ్చించవాకు, సోమవారం సోమవారం క్లాసుకు వెళ్ళు అని చెప్తున్నారు. అది తప్ప మనం అన్నీ చేస్తాం. సోమవారం అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే వచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది, ఈరోజు ఏం పని లేదండి అందుకని వచ్చానంటారు క్లాస్కి. అలా ఉండకూడదు. జ్ఞానయోగమే నీకు పరమ సాధనం కావాలి. ఇప్పుడు శ్రవణం చేయడమే ముఖ్యం, అటువంటి మనస్తత్వం రావాలి అని చెప్పి నేను చెప్పలేదండి, కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. మామేకం శరణం. శరణం అంటే ఏమిటి? శ్రవణం అని అర్థం. ఏం శ్రవణం? పురాణ కాలక్షేపం కాదు. శ్రవణం అంటే భగవద్గీత ఉపనిషత్తులు అని అర్థం. ఇది మొదటి అర్థం. మిగతా సాధనాలన్నీ వదిలిపేసి నువ్వు దీన్ని ప్రధానంగా పెట్టుకో. అన్ని వదిలిపేసి అంటే పూర్తిగా వదిలేయమని చెప్పలేదు, అభిమానం వదిలిపెట్టి అని చెప్పాను. రెండవ కారణం ఏమిటంటే, లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయానఘ అని చెప్పి 3వ అధ్యాయంలో చెప్పారు కృష్ణ పరమాత్మ. ఈ లోకంలో 2 సాధనాలు చెప్పాను నేను, ద్విధానిష్ట పురా ప్రోక్త. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మొదట కర్మయోగాన్ని అనుష్ఠానం చేసి, కొంతమందికి స్ట్రైట్గా జ్ఞానయోగానికి రావచ్చు. చిన్నప్పుడే సన్యాసం తీసుకొని, చిన్నప్పుడే గురువు దగ్గరికి వెళ్ళి, చిన్నప్పుడే భగవద్గీత పట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు సాంఖ్యయోగం అంటారు దాన్ని, చిన్నప్పుడే తీసుకుంటారు. దానికి అర్హత లేకపోతే స్ట్రైట్ అవే ఏం చేస్తాం, కర్మయోగేన యోగిన, కర్మయోగ ద్వారా నువ్వు జ్ఞానయోగానికి రావచ్చు అని చెప్పి 2 నిష్ఠలు చెప్పబడినాయి. కనుక ఇప్పుడు మామేకం శరణం వ్రజ అంటే ఏంటి? చివరిలో సర్వధర్మమును వదిలిపెట్టి కర్మయోగాన్ని తగ్గించుకో, మోక్షం కోసం ప్రయత్నం చెయ్యి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి జ్ఞానయోగాన్ని తీసుకోవలసినది సాధనంగా అని అర్థం. అది లోకేస్మిన్ ద్విధ నిష్ట పురా ప్రోక్త మయానఘ వేదాంతం శ్రవణం చెయ్యి అని అర్థం. తర్వాత 3వ కారణం ఏమిటంటే, ఆ 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండితాః. పండితాః అంటే జ్ఞానులు జరిగిపోయిన దాన్ని గురించి, జరగవలసిన దాని గురించి దిగులు పడరు, చింతించరు, శోకించరు అన్నారు. అర్జున, నువ్వు శోకిస్తున్నావు, ఇప్పుడు దుఃఖపడుతున్నావు. జ్ఞాని అయిన వాడు దుఃఖపడడు, జ్ఞాని అయిన వాడు దుఃఖపడడు అంటే ఏమిటి అర్థం? నీ దుఃఖానికి కారణం ఏమిటి? అజ్ఞానం. ఇప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు జ్ఞాని అయితే దుఃఖించవు కదా. కానీ ప్రజ్ఞావాదాంశ భాషసే, నువ్వు పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, నాకే ఉపదేశం చేస్తున్నావు. 11వ శ్లోకం వరకు అర్జునుడే మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకు అర్జునుడు కృష్ణుడికి ఉపన్యాసం చెప్తున్నాడు. నాకు పెద్ద ఉపన్యాసం చెప్తున్నావు, కానీ నువ్వు దిగులు పడుతూ ఏడుస్తున్నావు. ఇప్పుడు నీ ఏడుపు చూస్తే జ్ఞానిలాగా కనపడలే, నువ్వు మాటలు చూస్తేనేమో పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ సంగతి ఏమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు కృష్ణ పరమాత్మ. మాటలు అందరూ చెప్తారు, శ్లోకాలు అందరూ వెళ్ళవేస్తారు, కానీ నీ ముఖం చూస్తే, నువ్వు దిగులు పట్టడం చూస్తే పండితుడిలాగా కనపడలేదు. నీకు దుఃఖం ఉంది కాబట్టి నీకు జ్ఞానం లేదు, పో అన్నాడు. అంతే, నేను చెప్పిన మాటలన్నీ విను, నీకు జ్ఞానం లేదు అన్నాడు. నా అనుశోచింది పండితాహ, కనుక నీ దుఃఖానికి కారణం ఏంటి ఇప్పుడు? అజ్ఞానం. నీ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం పొందాలి. అజ్ఞానం పోవాలంటే ధ్యానం చేయాలనకూడదు. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం పొందాలి. కనుక జ్ఞానం పొందడమే మార్గం అనే విషయాన్ని అక్కడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో. దాన్ని ఉపక్రమం అంటారు. ఉపక్రమం అంటే ఏంటి? ప్రారంభ దశలో ఏదైతే చెప్పాడో, నీ దుఃఖం పోవాలి అంటే జ్ఞానమే. పండితులు శోకించరు, నువ్వు శోకిస్తున్నావు అంటే పండితుడివి కాదు. కనుక నీ శోకం పోవడానికి ఉపసంహారం ఏం చెప్పాలి? ఉపసంహారం ఏం చెప్పాలి? రా మన ఇద్దరం ఆడుకుందాం పోయి అని చెప్తాడా? కాస్త వ్యాహ్యాళి చేద్దాం, ఎంటర్టైన్మెంట్కి కాసేపు యుద్ధం చేద్దాం అని చెప్తాడా? ఏం చెప్పాలి కృష్ణ పరమాత్మ? ఆ 11వ శ్లోకంలో చెప్పినటువంటి దాన్ని ఉపక్రమనే ఉపసంహారంగా ముగించాలి. మన న్యూస్లు చెప్తారు చూడండి, వార్తలు ఉన్నారు, ముందు వార్తలు 3 చెప్తారు ముఖ్యమైన పాయింట్లు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి, ఆ మొదట్లో చెప్పినవే చివరిలో చెప్తారు కదా, ద న్యూస్ వన్స్ అగైన్ అంటారు. అంటే ఏమిటి, మొదట్లో చెప్పినటువంటిది చివరిలో చెప్పినటువంటిది ఒకటేగా ఉండాలా? లేదా ఏదో మొదలుపెట్టి ఏదో ముగించేస్తే ఎట్లా ఉంటుంది? కనుక ఉపక్రమ ఉపసంహారం ఒక్కటే అన్నారు. అక్కడ న అనుశోచంతి అని చెప్పారు, మా శుచః అన్నారు. ఇక్కడ చూసారా కనెక్షన్? కనుక జ్ఞానం ఉన్నవాడు శోకించడు. నీకు జ్ఞానం కావాలంటే నువ్వు ఆత్మజ్ఞానానికి రావాలి ఇప్పుడు. అందుకని శరణం వ్రజ అంటే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నారు. దేని నుంచి? దుఃఖాన్నించి. అది కనెక్షన్. ఉపక్రమ ఉపసంహార న్యాయం అంటారు దీన్ని. ఉపక్రమ ఉపసంహార న్యాయం, ఉపక్రమ ఉపసంహార ఏకరూప ఏకతారూప లింగం అంటారు. ఏకత అంటే ఒకే రకంగా ఉండడం, ఏకతారూప లింగం. దిస్ ఇస్ ద క్లూ. ఏ ఇలా చెప్పాలి అంటే ఈ క్లూ వల్ల ఇలా చెప్పాలండి అన్నారు. క్లూని బట్టే కదా చెప్తాం. క్లూ అంటే తెలుసు కదా, ఇంగ్లీష్లో క్లూ అంటారు, లింగం అంటాం సంస్కృతంలో. అలా చెప్పారు కాబట్టి 2వ అధ్యాయంలో, ఈ 18వ అధ్యాయంలో కూడా అదే చెప్పాలి కనుక ఇది విషయం అని అని చెప్తాం. ఏ శాస్త్రమైనా ఏ గ్రంథమైనా మొదట స్టార్ట్ చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు ఆ గ్రంథకర్త అని చూస్తాం. ఆ ఉద్దేశాన్ని పూర్తి చేశాడా లేదా చివరిలో, అది కనెక్షన్. ఏమిటండి ఆ పుస్తకం అట్లా ఉంది అంటారు లేకపోతే. అందుకని మొదట్లో ఆరంభించిన దానికి కన్క్లూషన్కి కనెక్షన్ ఉండాలి. మనకు తెలుసు ఈ విషయం. చాలా బాగుందండి నవల అంటారు చివరి పూర్తి చేసిన తర్వాత. తలా తోక లేదంటారు లేకపోతే. చూసారా, తలా తోక లేకుండా రాశాడు ఏంటి? ఏంటంటే తలకి తోకకి సంబంధం ఉండాలా లేదా? తల ఒకళ్ళది తోక ఒకళ్ళది అవ్వదు కదా. తోక ఎవరిదో తల వాళ్ళది, తల ఎవరిదో తోక అవ్వరుదండి. అదేవిధంగా తలా తోక లేకుండా రాయకూడదు. కనుక మొదట్లో అక్కడ చెప్పినది విషయం, ఇక్కడ దానికి సంబంధం ఉన్నది అన్నారు. అది శరణాగతి అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? ఆత్మ నివేదన రూప ఐక్య శరణాగతి అన్నారు. శరణాగతి శరణం వ్రజ అన్నారు కదా, ఆత్మ నివేదన రూప ఐక్య శరణాగతి అన్నారు. ఇదేమిటండి ఆత్మ నివేదనం? ఏమిటి అంటే నేను ఎప్పుడు నివేదనం చేశాను అన్నాడు. వాళ్ళు పాట పాడతారు హిందీలో, తను మను సబ్బుకుచ్చి తేరా అన్నాడు. నా ధనమంతా నీదే అన్నారు, నా శరీరం నా ధనం నా మనస్సు అంతా నీదే అని చెప్పి ప్రతిరోజు పాడతారు. ధనం మను సబ్బుకుచ్చి తేరా అంటే అన్నీ నీవే. నీవేళ పాడిన తర్వాత రేపు ఎక్కడుందండి ధనం? మళ్ళీ రేపు కూడా అదే పాట పాడతాడు. అంటే ఏం పాడుతున్నాడో వాడికి అర్థం లేదనమాట, తెలియకుండా పాడుతుంటాడు. అదేవిధంగా మనం ఎప్పుడో నేను శరణ వేడానండి భగవంతుడు నివేదన అయిపోయినా అని అంటాడు కృష్ణ పరమాత్మ. చెప్తాడు అట్లాంటివన్నీ మన దగ్గర పనిచేయవు, అన్నీ నేను వదిలిపెట్టాను వదిలిపెట్టాను అంటున్నావే, దాన్ని వదిలిపెట్టు అన్నాడు. ఆ అహంకారాన్ని వదిలిపెట్టు. అది వదిలిపెట్టకుండా అన్నీ వదిలిపెట్టాను వదిలిపెట్టానంటే ఏం ప్రయోజనం? ఏన త్యజసి తత్యజ అన్నాడు. త్యజ ధర్మం అధర్మం చ, ధర్మ అధర్మాన్ని వదిలిపెట్టు. ఉభే సత్యానృతే త్యజ, సత్య అనృతాన్ని కూడా వదిలిపెట్టు. ఉభే సత్యానృతే త్యక్త్వ, ఆ రెంటిని వదిలిపెట్టిన తర్వాత ఏన త్యజసి తత్యజ అన్నారు. అవి దేని ద్వారా వదిలిపెట్టావో, నేను వదిలిపెట్టాను నేను వదిలిపెట్టాను అంటున్నావు కదా, నా ద్వారా వదలబడినాయి అంటున్నావు కదా, ఆ నేను వదిలిపెట్టినాయినా అంటే అహంకారాన్ని వదిలిపెట్టు అని అర్థం. అది వదిలిపెడితే జ్ఞానం వస్తుంది. జనాలు అది వదిలిపెట్టరు, జ్ఞానము రాదు. అహంకారం వదిలితే కానీ జ్ఞానం రాదు. ఈగో అంటారు దీన్ని. ఆ ఈగో పోదు మనిషికి, ఎన్నేళ్ళు వచ్చినా సరే అది పట్టుకొని వేళ్లాడుతూ ఉంటాడు. ఈగో 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 అని చెప్పొద్దు, ఈగో అని చెప్పద్దు, చెప్పడే. అందుకని అందరికీ జ్ఞానం రాదు. ఎందుకంటే ఈగో కాదు కదా, ఈ కమ్మ అవుతుంది నా, అలా ఉంటుంది. అందుకని గురువు దగ్గరికి వెళ్ళి వింటూ వింటూ ఉంటే కానీ మనలో ఎంత అహంకారం ఉందో మనకు తెలుస్తుంది, మనలో ఎంత అహంకారం కరిగిపోతున్నదో కూడా మనకు తెలుస్తుంది. వస్తే క్లాసుకి కంటిన్యూస్గా అంత తేలిక కాదండి. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అది వదిలిపెట్టి అర్జున, నేను నేను అని విర్రవీగుతున్నావే. ఎంత గర్వం అర్జునుడికి, ఎంత ఎంత గర్వం ఉండేది అసలు. అంటే పోయింది రేడి ఇప్పుడు విన్న తర్వాత. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం ఏమిటంటే, అదే చెప్పాను నాలుగో శ్లోకంలో, నాలుగో అధ్యాయంలో, సయే వాయం మయా త్యేద్య పురా ప్రోక్త మయానఘ. నా చేత ఎప్పుడు పురా ప్రోక్త ఏదైతే చెప్పబడిందో యుగ ఆరంభంలో ఈ యొక్క వేదాలు, వేద యొక్క సారం మొత్తాన్ని నేను చెప్పాను. పురా ప్రోక్త మయానఘ సహ ఏవ ఇదానీం అన్నారు. సయేవాయం మయా తేద్య, అద్య ఈరోజు నీకు అదే చెప్తున్నాను నేను అన్నాడు. అంటే ఎవరు క్రొత్తగా నూతనంగా ఏమీ చెప్పలేరు, గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పి చాలా అది బాగుందండి, ఏం బాగుంటుందని ఇదే చెప్పాలి ఎవరు చెప్పినా సరే. నూతనంగా కొంచెం చెప్పాడు అంటే కొంచెం సొంత సాహిత్యం అని అర్థం. సొంత సాహిత్యం ఉందనంటే డేంజర్ అని అర్థం, అపాయం అన్నారు. అందుకని ఏ గురువు కూడా సొంత సాహిత్యంగా కపోల కల్పన చేసి చెప్పకూడదు. కపోల కల్పన చేసి చెప్పాడు అంటే కవతల వాళ్ళు, వాడికి ఈ జన్మకు మోక్షం రాదనమాట. అందుకని మా గురువు గారు ఏం చెప్పారో నేను అదే చెప్పాలి. అర్థమైందా? ఆయన చెప్పింది కదండి ఆవిడ చెప్తోందండి అన్నారు. ఆయన చెప్పింది చెప్పక ఏం చెప్పాలి, మా గురువు గారు ఏం చెప్పాలి అండి? వారు గురువు గారు చెప్పిందే చెప్పాలి. మా గురువుగారు ఏం చెప్పాలంటే వారి గురువుగారు చెప్పిందే చెప్పాలి. అంతేగాని నాకు ఎలా తోస్తుంది, నాది సొంత కవిత్వం అండి, ఇది నీ ఎవరు చెప్పలేదండి ఇంతవరకు, నేను చెప్తున్నా అన్నాడు. అంటే వెళ్ళిరా నాయన అని చెప్పాలి, అంతే. మర్యాదగా నమస్కారం పెట్టేసి దూరంగా ఉండడం మంచిది. ఎవరైనా సరే ఏది చెప్పినా సరే, ఇది మా పెద్దలు చెప్పారు, మా శాస్త్రంలో చెప్పాడు. కృష్ణ పరమాత్ముడు అంతటి వాడే చెప్తున్నాడు. ఈ వేదాలు ఎప్పుడో యుగ ఆరంభంలో చెప్పబడినాయి, అదే ఈరోజు చెప్తున్నాను నేను. మార్చడానికి ఎవరికి ఆస్కారం లేదండి. మారుస్తాడు, దుర్బుద్ధులు పుడితే వినాశకాలే విపరీత బుద్ధి అని పుట్టి మారుస్తూ ఉంటారు. ఏం చేస్తాం, వాళ్ళ గతి అంతే అన్నారు. అది కనుక ఇదొక్కటే ఈ ప్రమాణం కాదు, భగవద్గీతలో మాత్రమే ప్రమాణం కాదు, నారదుడు కూడా చెప్పాడు ఛాందోగ్య ఉపనిషత్తులో. ఏం చెప్పాడంటే, తరతి శోకం ఆత్మవిత్ అన్నాడు. తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్ అంటే ఆత్మను తెలుసుకున్నవాడు. శోకం తరతి, శోకాన్ని దాటుతాడు అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి శోకం ఉంది కదా. ఇప్పుడు అర్జునుడు ఏమడిగాడు, నేను నీ యొక్క శిష్యుణ్ణి, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నన్ను నువ్వు రక్షించాల్సినది ఈ దుఃఖ సాగరంలో నుంచి, మోహాన్ని నుంచి అన్నాడు కదా. కనుక నారదుడు ఏం చెప్పాడు ఛాందోగ్యోపనిషత్తులో అంటే, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు శోకాన్ని దాటుతాడు అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి ఏం కావాలి, శోకాన్ని దాటాలి. శోకాన్ని దాటాలంటే ఏం కావాలి అర్జునుడికి, ఆత్మజ్ఞానం పొందాలి. అందుకని శరణం వ్రజ అంటే కృష్ణుడు కాళ్ళు పట్టుకొని కూర్చోవాలా, ఆ కృష్ణుడి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. అది పరమాత్మ స్వరూపం, బ్రహ్మస్వరూపం. అంతేగాని కృష్ణుడు ఎప్పటి నుంచో ఉంటూనే ఉన్నాడు, చిన్నప్పటి నుంచి ఇద్దరు పక్కపక్కనే తిరుగుతూనే ఉన్నారు కదా అర్జునుడు కృష్ణుడు. ఎందుకు మరి అర్జునుడికి శోకం పోలేదు, కృష్ణుడు పక్కనే ఉంటే ఎందుకు పోలేదండి, ఎందుకు ఏడుస్తూ కూర్చున్నాడు, అంత మోహంలో ఎందుకు పడ్డాడు. అంత ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు, కృష్ణుడు పక్కపక్కనే ఉన్నప్పుడు మరి ఈ దుఃఖం ఎందుకు రావాలి. అంటే కృష్ణుడి యొక్క నిజరూపాన్ని తెలుసుకోలేదు అర్జునుడు. తెలుసుకోకపోతే ఇంకా ఆ దుఃఖం అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడైనా తెలుసుకో నాయన, నీ యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించావంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే నీకు సత్వగుణం పెరిగి నువ్వు ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతావు గురుముఖంగా, అందుకని ఇన్ని విషయాలు చెప్పాడు అన్నారు. ఇది అదే కాకుండా కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయంలో కూడా చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. యథైథాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున అన్నాడు. ఎట్లాగైతే ఈ యొక్క అగ్ని ఆ కట్టె ముక్కలన్నింటినీ కట్టె పుల్లన్నింటి నుంచి భస్మం చేస్తుందో, ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. నీ అజ్ఞానమే నీ దుఃఖానికి కారణం కనుక ఆ అజ్ఞానం పోవాలంటే జ్ఞాన అగ్ని వెలగాలి అన్నారు. కనుక శరణం వ్రజ అంటే ఏమిటండి? జ్ఞానాన్ని పొందు అని అన్నారు. దుఃఖం పోవాలంటే జ్ఞానాన్ని పొందవలసినది. చివరి కారణం ఏంటంటే, అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి అన్నారు. ముండకోపనిషత్తు ప్రమాణం, తథా విద్వాన్ పుణ్యపాపే విధూయ అన్నారు. విద్వాన్ అంటే ఆత్మను తెలుసుకున్న వ్యక్తి, పుణ్య పాప విధూయ. ఇప్పుడు సర్వ పాపేభ్య అన్నప్పుడు మీరు ఎందుకండి పుణ్యం చేర్చారని మీరు అడిగితే నేనేం చెప్పాలి? గో ఫర్ ముండకోపనిషత్తు అన్నారు. ముండకోపనిషత్తు చూడు, ముండకోపనిషత్తు ముందా ఉపనిషత్తు గీతం ముందా? ముండకోపనిషత్తే ముందు. ఇది ఉపనిషత్తు సారం గీత. కనుక గీత చెప్పేటప్పుడు పరమాత్మ కృష్ణుడు కఠోపనిషత్తు ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయాన్ని తీసుకొని చెప్తున్నారు. కనుక ముండకోపనిషత్తులో ఏం చెప్పబడింది అంటే, పుణ్యపాపే విధూయ తథా విద్వాన్ పుణ్యపాపే విధూయ. విద్వాన్ అంటే ఆత్మను తెలుసుకున్న వ్యక్తి పుణ్యపాపాల నుంచి బయటపడతాడు. పుణ్యపాపాలను విధూయ అంటే వదులుతాడు అని అర్థం. పుణ్యపాపే విధూయ అన్నారు. తథా విద్వాన్ పుణ్యపాపే విధూయ అన్నారు. ఇది ఒకటి ప్రమాణం. కనుక పాపేభ్య అంటే మనం పుణ్యం కూడా చేర్చుకోవాలి. ఎవరు ప్రమాణం? ముండకోపనిషత్తు. పుణ్యపాపే అన్నది కాబట్టి సర్వ పాపం అంటే పుణ్యపాపం అని అర్థం. ఇంకొక ప్రమాణం ఏమిటి అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు. అందులో చెప్పబడింది, జ్ఞానం పొందకుండా ఆత్మజ్ఞానం పొందకుండా ఈ యొక్క పాపాల నుంచి బయటపడాలని కోరుకుంటే ఒక పని చేయాలి మీరందరూ అంటుంది శ్వేతాశ్వత ఉపనిషత్తు. ఏం చేయాలి? ఈ ఆకాశాన్ని అంతా కూడా చాపలాగా చుట్టండి. మీరు ఆకాశాన్ని అంతా చాపలాగా చుట్టినప్పుడు జ్ఞానం లేకుండా మీకు మోక్షం వస్తుంది అన్నారు. ఆ శ్లోకం చెప్తుంది, యథా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాహ. ఎప్పుడైతే మానవులు ఈ యొక్క ఆకాశాన్ని చర్మంలాగా చుట్టేస్తారో, యథా చర్మవత్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాహ తథా, అప్పుడు దేవం అవిజ్ఞాయ దుఃఖశాంతే భవిష్యతి. ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా, దేవం అవిజ్ఞాయ తెలుసుకోకుండానే దుఃఖశాంతం భవిష్యతి, దుఃఖం పోతుంది, ఆ దుఃఖం అంతమైపోతుంది. నువ్వు ఇది చేయలేవు కదా, ఆకాశాన్ని మడుస్తారా, చాపలాగా చుడతారా? అది అసాధ్యం. అంటే ఏమిటి అర్థం? జ్ఞానం రాకుండా దుఃఖం పోవడం అనేటువంటిది అసాధ్యం. కనుక ఏం చేయాలి? చదువు కైవల్యోపనిషత్తు తర్వాత అన్నారు. సో ఇంతటితో జ్ఞానయోగ సారాంశం పూర్తయింది, గీతా బోధనం అయిపోయింది. తర్వాత అర్హతల గురించి మాట్లాడుతున్నాడు. ఈ భగవద్గీత చదవాలంటే శిష్యుడికి ఎటువంటి అర్హత ఉండాలి, గురువుగారికి ఎటువంటి అర్హత ఉండాలి చెప్పాలి అంటే అన్నారు. అది చదువుతాం తర్వాత శ్లోకం, 67వ శ్లోకం. 67 నుంచి 72 వరకు కృష్ణ పరమాత్మ ఈ యొక్క గీతా పఠనం వలన ఫలం ఏమిటి అని చెప్తున్నారు. ఎటువంటి వారికి బోధించాలి?
ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన న చా శుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి.
మనం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం చదివినప్పుడు చివరిలో ఫలశ్రుతి అని చదువుతారు కదా, అది మర్చిపోకుండా చదువుతారు అందరు. అలాగే భగవద్గీతకు కూడా ఫలశ్రుతి. 66వ శ్లోకం, 66వ శ్లోకంలో రెండవ లైన్ ఫలశ్రుతి, సర్వపాపేభ్య మోక్షయిష్యామి అనేటువంటిది ఫలశ్రుతి. ఇప్పుడు ఈ 60వ శ్లోకంలో ఎటువంటి వాళ్ళకి భగవద్గీత చెప్పకూడదు చెప్తున్నారు. 67వ శ్లోకంలో, 68వ శ్లోకంలో ఎటువంటి వాళ్ళకి చెప్పాలి? ఇందులో మనం వస్తామా రామా చూసుకోవాలి ముందు. ఇదం అంటే ఈ యొక్క, అంటే నీకు ఇంతవరకు చెప్పినటువంటి భగవద్గీత బోధనని, ఇదం తే కదాచన అతపస్కాయన వాచ్యం. ఇప్పటి వరకు నీకు బోధించినటువంటి ఈ విద్యని, ఇదం తే అంటే నీకు ఎటువంటి విద్యను బోధించాను, తవ హితాయ మయా ఉక్తం, నీ హితం కోసం నేను నా చేత చెప్పబడిన విద్యని, తే అంటే నీకు చెప్పబడింది నా చేత. దేనికోసం చెప్పాను? నీ మంచి కోసం చెప్పాను, నీ శ్రేయస్సు కోసం చెప్పాను. ఇటువంటి విద్యని, ఈ శాస్త్రాన్ని, ఇదం అంటే ఈ శాస్త్రమును, ఏ శాస్త్రం? గీతాశాస్త్రాన్ని ఎవరికి చెప్పకూడదు అంటే, కదాచన నవాచ్యం, ఎన్నటికీ చెప్పకూడదుట. కదాచన అంటే ఎప్పటికీ చెప్పకూడదట. ఎవరికి అంటే, అతపస్కాయ. అతపస్కాయ అంటే తపస్సు చెయ్యనటువంటి వ్యక్తికి అని అర్థం. ఒక నియమం, నిష్ఠ, ఆచారం లేనటువంటి వ్యక్తికి చెప్పకూడదు అన్నారు. ఆ తపస్కాయ, తపస్కాయ అంటే తపస్సు చేసేవాడు. తపస్సు అంటే ఏమిటి? నిష్ఠ, నియమం, ఆచారం ఉన్న వ్యక్తి అన్నారు. భగవత్ పూజ చేయాలంటే స్నానం చేయాలి, అది తపస్సే. పూజ చేయాలి అంటే ఒక జపం చేయాలి, ధ్యానం చేయాలి, ఇదంతా తపస్సే. ఉపవాసం ఉండాలి, ఏకాదశి, ద్వాదశి ఉపవాసం, ఇదంతా తపస్సే. అలాంటివంటి ఏ ఆచారము, ఒక్క ఆచారము లేనటువంటి వ్యక్తికి చెప్పకూడదు. ఆ తపస్కాయ నవాచ్యం, ఆ నావాచ్యం అనేటువంటి చెప్పకూడదు అనేటువంటిది అన్నిటికీ సప్లై చేసుకోవాలి. తర్వాత అభక్తాయ నవాచ్యం, అభక్తులకు చెప్పకూడదు, నాస్తికులకు చెప్పకూడదు అన్నారు. అభక్తులు అంటే ఎవరు? ఆర్తభక్త కూడా కాకుండా ఆర్థార్థి భక్త కాదు, జిజ్ఞాసు భక్త కాదు, జ్ఞాని భక్త కాదు. ఈ నాలుగురు భక్తులు ఉన్నారుగా 7వ అధ్యాయం విన్నా, ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి. ఒక్క భక్తి లేనివాడు కనీసం, అటువంటి వాడికి చెప్పకూడదు అన్నాడు. కనీసం భక్తి ఉండాలి మనిషికి అన్నాడు. గుళ్ళు గోపురాలు తిరగకపోయినా, పూజలు పునస్కారాలు అతిగా చేయకపోయినా, ఉపన్యాసాలు ఉపవాసాలు చేయకపోయినా కూడా కనీసం భక్తి భగవంతుడి మీద లేని వాడికి ఎందుకు చెప్పడం? చెప్పకూడదు అని. అభక్తాయ అంటే జిజ్ఞాసు కాని వాడికి చెప్పకూడదు అని అర్థం ఇక్కడ. అభక్తాయ అంటే జిజ్ఞాసు భక్తి అంటే జ్ఞాతం, ఇచ్ఛ, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేని వాడికి చెప్పకూడదు అన్నారు. న శుశ్రూషమే వాచ్యం, అశుశ్రూషమే నా వాచ్యం అన్నారు. అంటే వినాలని ఆశ లేని వాడికి చెప్పవాకు. వాడిని పట్టుకొని లాగి కూర్చోబెట్టి నేను చెప్తా విను అని చెప్పకూడదు. అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే అరణ్య రుదితోపం అన్న, అరణ్యంలోకి పోయి పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఎవడండి వినేది మన గోడు? అలాగే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి పోయి చెప్పకూడదు, మా స్వామిని ఇవన్నీ చెప్పారని చెప్పి మీరు ఇంట్లో వాళ్ళకి ఉపన్యాసం చెప్పకండి. కనుక ఇంట్రెస్ట్ లేని వాడికి చెప్పకూడదు అన్నారు. అశ్రుశోషం అంటే వినడం కోసం ఇష్టపడని వాడికి చెప్పకూడదు అన్నారు. అభ్యసూయతి యహ నవాచ్యం, ఎవరైతే నన్ను నిందిస్తూ ఉంటారో వాళ్ళకి చెప్పవాకు అర్జున అన్నారు. మాం అభ్యసూయతి అన్నారు, ఎవరైతే నన్ను నిందిస్తారో వాళ్ళకి కూడా చెప్పకూడదు అన్నారు. మరి ఎవరికి చెప్పాలి అన్నారు, ఎవరు చెప్పాలి అన్నారు, ఎవరికి చెప్పకూడదు చెప్పారు. ఎవరు గురువు, ఎటువంటి వాడై ఉండాలి అనేటువంటిది 68వ శ్లోకంలో చెప్పబోతున్నారు. మీకు వార్నింగ్ అయిపోయింది, నాకు వార్నింగ్ తర్వాత. వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విషయం ఏమిటంటే తప్పుగా అర్థం చేసుకుంటారు లేకపోతే, అందుకని. తర్వాత చూస్తాం, ఇది కూడా ఫలశ్రుతి, తర్వాత శ్లోకం కూడా తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.